భద్రం కర్ణే శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టు వాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.
రెండవ అధ్యాయం 34వ కారిక 101వ పేజీ.
నాత్మభావేన నానేదం నస్వేనాపి కథంచన న పృథం నాపృథం కించిత్ ఇతి తత్వవిదో విదుః.
వైతథ్య ప్రకరణం 2వ అధ్యాయం ప్రపంచోపశమం అనేటువంటి వాక్యం 7వ మంత్రంలో వచ్చింది. దాన్ని విస్తారంగా చెప్తున్నారు గౌడపాదుల వారు. ఉపనిషత్తు 12 మంత్రాలకి గౌడపాదాచార్యుల వారు కారికలు వ్రాశారు విపులంగా. ఆ కారికలు మనం చదువుతున్నాం ఇప్పుడు. 7వ మంత్రంలో చెప్పినటువంటి పదం ప్రపంచ ఉపశమం, అంటే ఈ ప్రపంచం అనేటువంటిది మిథ్యా అంటుంది శాస్త్రం. మిథ్యా అంటే మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని స్వప్న ఉదాహరణ చెప్తుంది ఉపనిషత్తు. స్వప్నం గనక మనం అర్థం చేసుకుంటే, అంటే కల, మన కలని మనం అర్థం చేసుకుంటే మిథ్యా అంటే ఏమిటి అర్థం అవుతుంది. దానికి గౌడపాదాచార్యుల వారు ఏం చెప్పారు, మనం కలలో అన్నీ చూస్తాం, కలలో వస్తువులు అనుభవిస్తాం, కలలో వస్తువులు కలగనే వాడికి ఉపయోగమే. కలలో మనకు దాహం వేసిందనుకోండి, కలలో నీళ్లు కనపడతాయి, ఆ నీళ్లు తాగితే దాహం తీరుతుంది. కలలో మనకు ఆకలి వేసిందనుకోండి, ఆహారం తింటాం, కలలో ఆహార పదార్థాలు కనపడతాయి. కలలో ఆకలికి మీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తినడానికి వీలు లేదు. మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, కలలో ఆకలైంది నాకు అని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకొని తింటారా? తినలేరు కదా. కలలో ఆకలి అయితే కలలోని పదార్థాలే మీకు ఆకలిని తీరుస్తాయి. కనుక కలలో ప్రయోజనం ఉన్నది. కలలో వస్తువులు కలలో కలకనేవాడికి ప్రయోజనమే. కానీ నిద్ర లేచిన తర్వాత మెలకుతో ఉన్నవాడికి అవి ప్రయోజనం లేదు. నా పర్సులో డబ్బులు లేవు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే రాత్రిపూట కలలో లాటరీ వచ్చింది. ఎందుకంటే డబ్బుల గురించి ఆలోచిస్తుంటాడు కదా, లాటరీ వచ్చింది, చాలా లక్ష పైనే వస్తాయి కదా, ఆహా ఆనందం అనుకున్నాడు. పొద్దున్న లేదు చూస్తే ఒక్క రూపాయి లేదు. కలలో కనపడిన ధనం మెలకు వచ్చిన తర్వాత ఉపయోగపడదు. అందుకని కలలో చూసినది కలలో సత్యమే. కల ఉన్నదా లేదా అంటే కల ఉన్నది, సత్ అంటాం ఉన్నది. కానీ మెలకు వచ్చిన తర్వాత ఆ కల నిజంగా లేదు. కలలో చూసిన వస్తువులు లేవు, కలలో చూసిన వస్తువులు మనకు ఉపయోగపడవు. కనుక కలలో చూసిన వస్తువులు కలగనే వాడికి ఉపయోగపడతాయి, కానీ మేలుకున్న వాడికి ఉపయోగపడవు. ఇప్పుడు కల మనం అనుభవానికి వచ్చింది మనకు. ఆ అనుభవానికి వచ్చిన కల లేదని చెప్పలేము, పరమసత్యమని చెప్పలేము. నేను రాత్రి కన్న కల లేదని చెప్పలేవు, ఎందుకంటే అన్నీ చూశావు కలలో, కానీ నిజంగా లేవు మెలకు వచ్చిన తర్వాత. కనుక ఇప్పుడు ఏం చెప్పాలి, కల అనేది ఉన్నది లేదు, అసలు లేదనడానికి లేదు, పరమసత్యం అనడానికి వీలు లేదు. అప్పుడు ఏమనాలి దాన్ని, కలని? ఉన్నది లేదు, ఉన్నట్లుగా కనపడింది కానీ లేదు. అది ఏదైతే ఉందో అదే మిథ్య. మిథ్య అంటే సత్ అసత్ ఉన్నది, అనుభవానికి ఉన్నది, కానీ నిజంగా లేదు. ఏదైతే కనపడుతూ ఉంటుందో మనకు అనుభవానికి ఉంటుందే, కానీ విచారణ చేస్తే మెలకు వచ్చిన తర్వాత కనపడలేదు కదా. కనుక అసత్. కళ అనేటువంటిది అనుభవానికి సత్ ఉన్నది, కానీ విచారణ చేస్తే మెలకు వచ్చిన తర్వాత కళ్ళలో పదార్థాలు, కళ నిజం కాదని తెలిసిపోయింది అసత్. ఇప్పుడు కళకి మన నిర్వచనం ఏం చెప్పాలి? సత్ అసత్, ఉన్నది లేదు, అనుభవానికి ఉన్నదే కానీ నిజంగా లేదు. అట్లా ఏదైతే ఉంటుందో అది మిథ్యా. మిథ్యాకి నిర్వచనం ఇది, సదసత్ అన్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా, మనం చూసే వస్తువులన్నీ కూడా పృథక్ పృథక్ అన్నారు, విడివిడిగా కనపడుతున్నాయి మనకు, భేదం తెలుస్తున్నది. ఆమె స్త్రీ, ఈయన పురుషుడు, ఇది పుష్పం, ఇది పుష్పం కాదు, ఈ భేదం తెలుస్తోంది కదా మనకు, పృథక్ పృథక్ తెలుస్తోంది మనకు. ఇదంతా మనకు కనపడుతున్నది అనుభవానికి ఉన్నది, కానీ శాస్త్రం చెప్తుంది నిజంగా లేదు అన్నాడు. అది నిజంగా లేదని ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కళ నిజం కాదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? మెలకు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. మెలకు వచ్చిన తర్వాత మాత్రమే కళ నిజం కాదని తెలుస్తుంది, కానీ కళకనేటప్పుడు కళ నిజం కాదని తెలుస్తుందా? తెలియదు. అదేవిధంగా ఈ ప్రపంచం మనం చూసేది మిథ్యా, ఇది సత్యం కాదు, అనుభవానికి మాత్రమే మనకు సత్యంగా కనపడుతున్నది, మనకు చూడటానికి మాత్రమే అట్లా తెలుస్తున్నది, కానీ ఇది సత్యం కాదు అని తెలియాలంటే మనకు మనం మేలుకోవాలి. మళ్ళీ ఏం మేలుకోవాలి, ఎలా మేలుకోవాలి అంటే అజ్ఞానం నుంచి మేలుకోవాలి మనం. ఆత్మ అజ్ఞానం నుంచి మేలుకుంటే, జ్ఞానం పొందితే ఇది మిథ్యా అని తెలుస్తుంది. అప్పుడు కళలో లాగా అన్నీ మాయమైపోతాయండి, ఇవన్నీ కూడా జ్ఞానం వచ్చిన తర్వాత అనే సందేహం వస్తుంది కదా. ఎందుకంటే మెలకు రాగానే కళ అంతా పోయింది, కళలో చూసిన వస్తువులు లాటరీ అన్నీ పోయినాయి. అదేవిధంగా స్వామిని మీ క్లాసుకు వచ్చామనుకోండి, జ్ఞానం వచ్చిందనుకోండి మాకు, అప్పుడు మా ఇల్లు, మా భర్త, భార్య, పిల్లలు అందరూ కనపడకుండా పోతారా, స్వప్నంలాగా మాయమైపోతారా అనే సందేహం వస్తుందేమో. భయపడద్దు, కళకి ఈ ప్రపంచానికి ఉన్న భేదం అదే. కళలో నుంచి మేలుకున్న తర్వాత కళ వస్తువులు కనపడకుండా పోతాయి, కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో చూసిన వస్తువులన్నీ అట్లాగే ఉంటాయి. మీ ఇల్లు అలాగే ఉంటుంది, మీ పిల్లలు అలాగే ఉంటారు, మీరేం బాధపడక్కర్లేదు. అది కళకి ఈ జాగ్రత్త ప్రపంచానికి భేదం. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచం అంతా సత్యం కాదని తెలుస్తుంది, అంతే. యథావిధిగా ఉంటుంది, మీరు హాయిగా రెండు పూట్ల తినచ్చు, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్ భోజనం చేయొచ్చు, రాత్రి డిన్నర్ చేయొచ్చు, యథావిధిగా ఉంటుంది. కానీ ఈ చూసే ఈ ప్రపంచం పరమసత్యం కాదు, ఇది ఊరికే వ్యావహారిక సత్యం అని తెలుస్తుంది మనకు. అది విషయం. ఇది మిథ్యా లక్షణం. మిథ్యా లక్షణం ఒకటి, సత్ అసత్ విలక్షణం మిథ్యా. ఏదైతే సత్తు కాదు, అసత్తు కాదు, ఉన్నది కాదు, లేనిది కాదు, అది ఉన్నది లేనిదానికి వేరైనది అన్నది. ఉండి లేకుండా ఉండేదే మిథ్యా, అది నిర్వచనం. మిథ్యాకి నిర్వచనం. శాస్త్రం అంతా అర్థమవుతుంది, కానీ మిథ్య అంటే ఏమిటో అర్థం కాదు చాలామందికి. గురువుగారు చెప్పినా కూడా అర్థం కాదు. మాయా అంటే ఏమర్థమవుతుంది? మిథ్యా మాయ అనేవి చాలా కష్టం. అందుకనే ఈ మిథ్య అనే దానికి నిర్వచనం రాసుకోవాలి మనం. సత్ అసత్, అది సత్తు కాదు, ఉన్నది కాదు, అసత్తు లేనిది కాదు, ఈ రెండిటికి కాకుండా వేరైనది, విలక్షణం మిథ్యా. సద్ అసద్ విలక్షణం మిథ్యా, ఇది ఒక నిర్వచనం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకు జ్ఞానం వచ్చేది, ఆత్మజ్ఞానం. రెండవ నిర్వచనం ఏమిటంటే మిథ్యాకి అనాత్మ అని పేరు. మిథ్యా అంటే అనాత్మ, అనాత్మ అంటే నా ఆత్మ, అనాత్మ, ఆత్మ కానిది ఏదైతే ఉందో అది అనాత్మ అన్నారు. మిథ్యా అంటే అనాత్మ అనేది రెండవ నిర్వచనం. మిథ్యా అనాత్మ. అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ కాదు, న ఆత్మ. ఆత్మ కానిది ఏదైతే ఉందో అది అనాత్మ. ఇప్పుడు చూడండి శ్లోకం. న ఆత్మభావేన న ఇదం న స్వేనాపి కథంచన. ఎప్పటికీ ఈ అనాత్మ అనేటువంటిది మిథ్యా ప్రపంచం అనేటువంటిది అనాత్మ కదా. మిథ్యా ప్రపంచం అంటే మిథ్యా అంటే అనాత్మ కదా. ఈ ప్రపంచం సదసద్ విలక్షణం కదా, మిథ్యా కదా. ఇప్పుడు ఏమన్నాం మనం? ప్రపంచం మిథ్యా అన్నాం. అంటే ప్రపంచం సదసద్ విలక్షణం. మిథ్యా అంటే ఇంకొకటి ఏం చెప్పాము? అనాత్మ అన్నాం. అప్పుడు ప్రపంచం అనాత్మ. మరి ఆత్మ అంటే ఏమిటి? సత్ అనేది ఆత్మ అన్నాం, ఉనికి అనేది ఆత్మ అన్నాం. ఉనికి ఆత్మ, సత్ అనేది ఆత్మ. ఆత్మ కానిది అనాత్మ. ఇప్పుడు ఈ అనాత్మ అనేటువంటిది ఆత్మతో ఒకటైనదా, ఆత్మ కంటే వేరైనదా? అది ఈ మొదటి లైన్లో ఆత్మభావేన న ఇదం. ఇది ఆత్మతో సమానమైనది కాదు. ఏది? ఈ అనాత్మ. అనాత్మ అంటే మిథ్య. మిథ్య అంటే ఈ ప్రపంచం. అనాత్మ అయినటువంటి ఈ ప్రపంచం ఆత్మతో ఒకటైనది కాదు. ఆత్మభావేన న ఇదం. ఆత్మభావేనంటే ఐడెంటికల్ అంటారు. అంటే ఆత్మ అనాత్మ ఒకటేనా అంటే కాదు అన్నారు. స్వేన అపి న కథంచన. దానికి తానుగా ఉండలేదు అది. స్వేన అపి స్వతహాగా, ఇండిపెండెంట్గా, వేరుగా. స్వేన ఈ ప్రపంచం అనేటువంటిది తనకు తానుగా ఉండలేదు. అది ఆత్మతో ఒకటి కాదు. కానీ ఆత్మ కాకపోతే వేరుగా అంటున్నారా? అది తాను తానుగా ఉండగలదంటే ఉండలేదు. అప్పుడు ఏమి తెలుసుకోవాలి మనం? అది ప్రపంచం అనేది ఆత్మ కాదు, ఆత్మ కంటే వేరుగా ఉండనూ లేదు. మరి ఏమిటి అది అంటే క్రింద లైన్ చెప్తాను. నా పృథక్ నా అపృథక్. ఇది ఆత్మ కంటే వేరైనది కాదు, ఆత్మతో ఒకటైనది కాదు. భేదం అన్నమాట. పృథక్ అంటే భేదం. నా పృథక్, ఇది ఆత్మ కంటే వేరైనది కాదు. నా అపృథక్, ఇది ఆత్మ కాదు. వేరైనది కాదంటే ఒకటే ఆత్మ, ప్రపంచం ఒకటేనా అన్నారు. కాదు అన్నారు. ఒకటి కాదంటే వేరా అన్నాడు? వేరు కాదన్నాడు. భేదం అంటాం కదా. భేదం అంటే డిఫరెన్స్. డిఫరెన్స్ ఉన్నదండి అంటాడు. శారీ చూస్తారు కదా, పట్టు శారీకి కంచి పట్టు శారీ కాదా లేదా అని చెప్పి డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? సిల్క్ డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? కాటన్ మిక్స్చర్ అండి అంటాడు. డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఆ డిఫరెన్స్ అనేది కంటి కనపడుతుందా? పెద్ద ఎనాలిసిస్ ఇది. డిఫరెన్స్ భేదం అనేది ఈ చీరకి ఈ చీరకి భేదం ఉన్నదండి అన్నారు. భేదం అనేది కనపడుతుందా? ఇది ప్రశ్న. భేదం అనేది కనపడుతుందా? కంటికి కనపడే వస్తువు భేదం కనపడదు. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఎందుకంటే భేదం అనే దానికి రూపం లేదు, రంగు లేదు, శబ్దం లేదు, రుచి వాసన లేనటువంటిది భేదం అనేటువంటిది. ఆ భేదం అనేది ఎలా మాట్లాడతాం? పృథక్ అంటే భేదం. జస్ట్ క్యాజువల్గా మనం మాట్లాడుతుంటాం, చాలా భేదం ఉందండి, భేదం ఉంది. ఎక్కడానికి భేదం అనేది ఎక్కడ తెలిసింది? అసలు కంటికి కనపడిందా అది? దానికి ఏమన్నా రూపం ఉందా భేదం అనే దానికి? ఈ ప్రపంచంలో నువ్వు ఇది భేదం, ఇది భేదం, ఇది భిన్నం భిన్నంగా ఉందని చెప్తున్నావు కదా స్వామిని. ఇవన్నీ చాలా కష్టం. కష్టం కాదు, ఆలోచించాలి. ఇప్పుడు ఈ ఇంటికి ఆ ఇంటికి భేదం ఉంది, దీనికి దానికి భేదం ఉంది, ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి భేదం ఉంది. చాలా భేదం గురించి మాట్లాడతాం కదా. ప్రపంచం అంటే భేదమే కదా. ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు. ఇడ్లీ వేరు, సాంబారు వేరు, సాంబారు వేరు, చపాతీ వేరు. ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి కదా. ఆ వేరువేరుగా కనపడటం భిన్నం భిన్నం అనేది దానికి ఒక రూపం ఉన్నదా? భిన్నం అనేదానికి ఒక రూపం ఉన్నదా? ఒక శబ్దం ఉన్నదా దానికి? కంటికి మీకు కనపడదు, రూపం లేనిది కనపడదు కదండి. కంటికి రూపం ఉన్నది కనపడుతుంది. రూపము రంగు ఉన్నదే కదా కంటికి కనపడుతుంది. రూపం రంగు లేనిది కంటికి కనపడుతుందా? రూపం రంగు లేనటువంటిది మీ కన్ను చూస్తుందా? చెప్పండి. మరి భేదాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ భేదానికి రూపం ఉన్నదా, రంగు ఉన్నదా? మరి ఎలా చెప్తుంది మీ కళ్ళు చూసి భేదం ఉన్నదని చెప్తుంది ఏంటి? కనుక మనం చెప్పే భేదం భేదం కాదు, మీ కళ్ళు భేదాన్ని చూడలేవు కనుక భేదానికి రూపము లేదు, రంగు లేనప్పుడు మీ కళ్ళు ఎలా చూస్తాయి? ప్రత్యక్షంగా మీరు భేదాన్ని చూడలేరు. అంటే భేదాన్ని గురించి మాట్లాడటానికి ప్రమాణం లేదు. దర్ ఇస్ నో ప్రూఫ్ టు ప్రూవ్ వాట్ ఈజ్ డిఫరెన్స్. ప్రమాణం ఉండాలి కదా చెప్పాలి అంటే. డిఫరెన్స్ అంటే ఈ ప్రపంచంలో ఈ భేదాల గురించి మాట్లాడుతున్నాం కదా మనం, అది ఇది ఇది భేదం అది భేదం, దిస్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ డిఫరెంట్, ఇవన్నీ మాట్లాడుతున్నామే. ఎక్కడ చూసావు నువ్వు? ఏ రంగులో చూసావు దాన్ని, ఆ భేదాన్ని ఏ రూపంలో చూసావు? కనుక భేదం అనేది మనం చెప్పలేం, దానికి ప్రమాణం లేదు అస్సలు. నా పృథక్ నా అపృథక్, భేదము లేదు అని చెప్పలేవు, భేదం ఉన్నది అని చెప్పలేవు అన్నారు. ఆత్మ ఈ ప్రపంచం అనేది ఆత్మ కంటే వేరని చెప్పలేవు, ఆత్మే అని కూడా చెప్పలేవు అన్నాడు. ఇది కొంచెం క్లిష్టమైనది అర్థం చేసుకోవడం. మీకు ఉదాహరణ చెప్తాను. తాటి మీద పామును చూసాం, త్రాటి మీద పామును చూసాం. ఈ పాము త్రాటితో సమానమైనదా, తాటి కంటే వేరైనదా ప్రశ్న. మంద చీకట్లో తాడు ఉందండి, ఆ తాటి మీద పామును చూసాం, పాములాగా కనపడింది. ఈ పాము తాడుతో సమానమైనటువంటిదా, తాడు కంటే వేరైనటువంటిదా? తాడు కంటే వేరైనది, తాడుతో సమానం కాదు. సమానం అన్నారనుకోండి, ఒకవేళ తాడు పాము రెండు ఒకటేనండి అన్నారనుకోండి, ఏ తాడు జడం, పాము ప్రాణం ఉన్నటువంటి జీవి, అవి ఒకటే ఎట్లవుతాయి? ఒకటి అనడానికి లేదు కదా. ఒకటి అన్నామనుకో, తాడు పాము ఒకటేనండి అని అన్నామనుకో, పాము చైతన్యం, అది ప్రాణం ఉన్నది, తాటికి ప్రాణం లేదు. ప్రాణం లేనిది ప్రాణం ఉన్నది ఒకటవుతాయా? కావు. పాయింట్ నెంబర్ వన్. తర్వాత ఒకవేళ వేరన్నావనుకో, పాము వేరు తాడు వేరు, ఎందుకంటే ఒకటి అంటేనేమో ఇది ప్రాణం ఉన్నది అది ప్రాణం లేనిది కాబట్టి ఒకటి కావు. వేరన్నావనుకో, తాడు వేరండి పాము వేరు అంటే నేను తాడు లాగేశాను అనుకోండి, పాము ఏమవుతుంది? తాడు లాగేశాను అక్కడి నుంచి, ఆ వేరుగా కనపడుతున్న పాము ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు పాము ఉన్నదా లేదా? లేదండి, పాము పోయిందండి అన్నాడు. ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాను. పాము తాడులో కలిసిపోయిందండి అన్నాడు. అరే పాము లేనే లేదు, ఉన్నట్లుగా కనపడింది, పాము లేనే లేదు. కానీ లేని పాముని గురించి ఏం మాట్లాడుతున్నాడు అండి? ఏమండి చాలా పొడుగ్గా ఉందండి, ఆకుపచ్చ రంగులో ఉంది, నాగుపామే బుస కొడుతున్నది అన్నాడు. ఏది లేని పాము, ఎంతగా వర్ణిస్తున్నాడో చూడండి. కనుక ఉన్నది ఒకటే, దాని అది ఇది ఒకటే అంటే ఇది ప్రాణం ఉన్నది అది ప్రాణం లేనిది ఒకటి కావడానికి వీలు లేదు. వేరు అన్నామంటే నేను పాము వేరు తాడు వేరు అన్నా అంటే తాడు తీసేస్తాను నేను, నీ పాము ఎక్కడుంది చెప్పు. కెన్ ఇట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ? దట్ స్నేక్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ స్నేక్ వితౌట్ రోప్? ఆ తాడు లేకుండా నువ్వు చూసిన పాము ఉంటుందా? ఉండదు కదా. అదేవిధంగా పాము తాడు అర్థమైంది కదా. తాడు అనేది బ్రహ్మం, బ్రహ్మంగా తీసుకోండి, బ్రహ్మ చైతన్యం. ఈ ప్రపంచమంతా పాము లాంటిది, బ్రహ్మం మీద మనకు కనపడుతున్నది ఈ ప్రపంచం. నువ్వు చూస్తున్న ప్రపంచం ఉంది చూసారా, ఈ నామరూప ప్రపంచం, ఇది బ్రహ్మంతో కలిసి ఒకటిగా ఉన్నదా వేరుగా ఉన్నదా? ఇందాక పాము దగ్గర చెప్తే చక్కగా చెప్పారు కదా, ఉదాహరణది. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను, శాస్త్రం చెప్తున్నది ఈ ప్రపంచం అంతా మిథ్యా, పాము మిథ్యా అన్నాం కరెక్టే కదా. పాము ఉన్నది లేదు, కనపడిందే కానీ నిజంగా లేదు. అదేవిధంగా ఉపనిషత్తు చెప్తోంది ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా, ఉన్నట్లుగా కనపడుతున్నదే కానీ నిజంగా లేదు. అది బ్రహ్మముతో ఒకటిగానూ లేదు వేరుగానూ లేదు. ఒకటిగా ఉన్నది అనుకోండి అప్పుడు ఏమవుతుంది? అది ఒకటిగా ఉన్నది, బ్రహ్మము ప్రపంచము ఒకటిగానే ఉన్నాయి అని అన్నా అనుకోండి, ఏమిటి ప్రాబ్లం తెలుసా? ప్రపంచం జడం, బ్రహ్మ చైతన్యం, కనుక ఒకటిగా ఉండడానికి వీల్లేదు. ఈ ప్రపంచం జడ ప్రపంచం, మ్యాటర్ కదా, ఇదంతా కూడా ప్రకృతి జడం. బ్రహ్మ చైతన్యం, చైతన్యం అది కాన్షియస్నెస్, కనుక ఒకటిగా ఉండడానికి లేదు బ్రహ్మ. ఈ ప్రపంచం ఒకటిగా ఉండడానికి లేదు. పోనీ వేరువేరుగా ఉన్నాయా అంటే ఆ పాము తాడులాగా వేరువేరుగా ఉన్నాయా అని అన్నాం అనుకోండి, బ్రహ్మ లక్షణం ఏమిటి? వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, ఏది ప్రపంచం వేరండి, బ్రహ్మ వేరు, బ్రహ్మ చైతన్యం వేరు, ప్రపంచం వేరు. అలా అన్నాం అనుకోండి, ఏమిటి ప్రాబ్లం తెలుసా? బ్రహ్మ లక్షణం ఏమిటి? సత్. సత్ అంటే ఉనికి. బ్రహ్మ సత్ అంటే మూడు కాలములందు ఉన్నది సత్. ఇప్పుడు నువ్వు భేదం అన్నావు గనక, బ్రహ్మ సత్ అయితే ప్రపంచం ఏం కావాలి? ఆపోజిట్ అసత్. ప్రపంచం అసత్, బ్రహ్మ సత్. సత్ అంటే ఉండటం, ఉనికి. ప్రపంచం అసత్, ఉనికికి ఆపోజిట్ ఏంటి? లేకుండా ఉండడం. అప్పుడు ప్రపంచం లేదు కదా. భేదం అంటే ప్రపంచం లేదు. ఒకటే అన్నావు అంటే ఇది ప్రపంచం జడం, చైతన్యం, బ్రహ్మ ఒకటి కావడానికి వీలేదు. వేరుగా ఉన్నాయి అన్నావు అంటే బ్రహ్మ సత్యం, సత్ బ్రహ్మ కంటే వేరైనది ప్రపంచం, భేదం కదా, వేరుగా ఉంది కదా. సత్ కానిది ఏమిటండి? అసత్. సత్ అంటే ఉండటం, అసత్ అంటే లేకపోవడం. అప్పుడు ప్రపంచం లేదు కదా. వేరు అంటే ప్రపంచం లేదు. ఒకటి అన్నావు అంటే ఇది జడంగా ఉన్నది, కనుక ఇప్పుడు ఈ ప్రపంచం ఉందంటారా లేదంటారా అని. ఉండి లేదు, లేకుండా ఉన్నది. దీన్నే అప్పియరెన్స్ అంటారు. అప్పియరెన్స్ కనపడుతున్నది అంట. అదే ఈ శ్లోకంలో చెప్పారు. చాలా గంభీరమైనటువంటి శ్లోకాలు. అందుకని అనాత్మ అనేటువంటిది నిజంగా లేదు. అనాత్మ ప్రపంచం నిజంగా లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం, పాము ఉన్నదా అక్కడ? లేదు, ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ ప్రపంచం కూడా ఉన్నదా? లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది. ఇప్పుడు అట్లా చెప్పండి, ఓ 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు విన్న అన్న మాట మీకు అర్థం కావడానికి కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది జీర్ణం చేసుకొని చేసుకోవడానికి, మీరు శాస్త్రంలో ఉంటే. లేకపోతే కాదు, శాస్త్రంలో ఉంటే, శాస్త్రం చదువుతూ ఉంటే ఈ వాక్యం పరమసత్యం అని మీకు తెలియడానికి 1 దశాబ్దం కనీసం, కనీసం అండి 2 దశాబ్దాలైనా పట్టచ్చు. బట్ వర్త్ టు నో విదిన్ దిస్ లైఫ్, అది అర్థం. ఇక్కడ ఈ శ్లోకం చూడండి, కారిక. ఆత్మభావేన న ఇదం న స్వేనాపి కదంచన. అది ఆత్మతో సమానంగానూ లేదు, ఆత్మకంటే విడిగా స్వతంత్రంగానూ లేదు. నా పృథక్ నా అపృథక్, వేరు కాదు ఒకటి కాదు. మరి ఏమిటి అన్నారు? మరేమీ లేదు, అది ఊరికట్ట కనపడుతుంది, అది నీ భ్రాంతి అన్నారు. ఎలాగైతే లేని పామును చూసి భయపడి పరిగెత్తావో, అలాగే ఈ ప్రపంచం నిజం నిజం అనుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ సత్యం అనుకొని దిగులుతో చింతతో రాత్రి మెగడు నిద్ర లేకుండా స్లీపింగ్ పిల్స్ వేసుకొని కష్టపడుతున్నావు, ఇవన్నీ అవసరమా అంటుంది శాస్త్రం. ఎంత బాధపడుతున్నారు జనం, ఈ బాధలన్నీ అవసరమా నీకు? ఆ లేని పామును చూసి పరిగెత్తడం అవసరమా చెప్పండి మీరే? ఆ లేని పామును చూసి భ్రమపడి పరిగెత్తడం అవసరమా? అవసరం లేదు కదా. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ మనం సత్యం అనుకుంటూ ఉన్నాం, బాధపడుతున్నాం, దిగులు చింత ఇవన్నీ ఎందుకు అవసరమా అంటుంది శాస్త్రం. కనుక మనం ఈ విషయాన్ని గ్రహించడం అలవాటు చేసుకోవాలి. తర్వాత కారిక. ఇంతటితో ప్రపంచోపశమం అనే వాక్యం మీద వివరణ అయిపోయింది. తర్వాత కారికల్లో పూర్తి చేస్తున్నారు. ఇంతటితో పూర్తి అయిపోయింది 2వ అధ్యాయం. ఇదంతా మీకు అర్థం కాలేదనుకోండి, గౌడపాదాచార్యులు వారు అంటున్నారు, అర్థం కాలేదనుకోండి, సాధనాలు చేసుకోండి బాగా, మీకు సరైనటువంటి అర్హత ఉంటే ఇది అర్థమై ఉండేది, కానీ కొన్ని అర్హతలు లేకపోవడం వల్ల కూడా ఇది అర్థం కాకపోవచ్చు. ఆ అర్హతలు ఏమిటి సంపాదించుకోవాలి అని చెప్తున్నారు తర్వాత, సాధనలు చెప్తున్నారు తర్వాత కారికలో చదువుతాం. 35వ కారిక.
వీతరాగ భయ క్రోధై మునిభిర్వేద పారగై నిర్వికల్పోహ్యయం దృష్టః ప్రపంచోపశమం ద్వయః ద్వయః.
రెండవ లైన్లో హ్యాయం అనున్నది, దీర్ఘం తీసేయండి. హ్యయం, హీ ప్లస్ అయం, ఆ దీర్ఘం అవసరం లేదు. వీత రాగ భయక్రోధై, మొదటి సాధన. ఈ యొక్క గంభీరమైనటువంటి ఈ పరమసత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ జీవితానికి ఈ సత్యాన్ని తెలుసుకుంటేనే నాకు సుఖం, లేకపోతే దిగులు చింత ఇవన్నీ కూడా నన్ను ఆవరిస్తాయి, ముసలితనం వచ్చే కొద్దీ కూడా ఇవన్నీ దగ్గర పడుతూ ఉంటాయి మనకు, ముసలితనం వచ్చే కొద్దీ మనకు దిగులు చింత ఎక్కువవుతూ ఉంటుంది, కనుక అది రావడానికి ముందే మనం తయారుగా ఉండాలి, మనల్ని మనం ఆత్మస్వరూపంగా తెలుసుకోవాలి. మొదటి సాధన ఏం చెప్తున్నారంటే కర్మయోగ అని చెప్తున్నారు. వీత రాగ భయక్రోధై, క్రిందటి శ్లోకంలో కారికలో ఇది తత్వవిధ విదుహు ఆ పదానికి చెప్పలేదు. ఈ విధంగా తత్వవిధ అంటే సత్యాన్ని తెలుసుకున్నవారు, తత్వం అంటే సత్యం, పరమసత్యం బ్రహ్మం, విధ అంటే తెలుసుకున్నవారు. తత్వవిధ విదుహు, తత్వాన్ని తెలుసుకున్నవారు ఈ విధంగా చెప్తున్నారు అని అర్థం. తత్వాన్ని తెలుసుకున్నవారు ఈ విధంగా తెలుసుకున్నారు అని గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు. కనుక వీత రాగ, వీత భయ, వీత క్రోధ, ఈ యొక్క పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే మనస్సు మనకు శుద్ధిపడాలి. ముందు మనస్సు కల్మషం లేకుండా ఉండాలి, దానికి కర్మయోగం చేయాలి. నిష్కామంగా మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. నిష్కామ కర్మ చేసినప్పుడే మనస్సు శుద్ధిపడుతుంది. నిష్కామం అంటే ఎటువంటి ప్రాపంచికమైనవి కోరుకోకుండా భగవంతుణ్ణి ఆరాధించాలి. భగవంతుణ్ణి భగవంతుడి కోసం పూజించాలే కానీ భగవంతుణ్ణి ఏదో స్వార్థ ప్రయోజనాల కోసం పూజించకూడదు, అది సకామం అవుతుంది. అందుకని నిష్కామంగా చేస్తే మన మనసులో ఉన్న మలినం పోతుంది, చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి వచ్చింది అంటే ఏమిటి గుర్తు అంటే, నువ్వు నీలో ఉన్నటువంటి దుర్బలమైనటువంటి దుష్టమైనటువంటి కోరికలన్నీ పోతాయి. వీత కామ, మొదట వీత రాగ అన్నారు. రాగ కామ రాగ ఈ రెండు దోషాలన్నమాట మనిషికి, మనస్సుకి అత్యంతమైనటువంటి అటాచ్మెంట్ అంటారు. రాగం అంటే ఏమిటి, అన్నిటి మీద అభిమానం, ఇది నాది 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 నాకు కావాలనేటువంటి అభిమానం. శరీరం మీద అభిమానం, మన పిల్లల మీద అభిమానం, ఇంటి మీద అభిమానం, కారు మీద అభిమానం, మనకున్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద అభిమానము అభిమానం, ఇదంతా రాగం అంటారు. మళ్ళీ మళ్ళీ కావాలనేటువంటి కోరిక, ఇది కావాలి అది కావాలి, మా పిల్లలకు కావాలి, మా మనవాళ్ళకి కావాలి అని చెప్పి కోరికలు అన్నమాట, అనేకమైనటువంటి కోరికలు కామం. ఈ కామ కోరికలు తీరకపోయినప్పుడు ఏమవుతుంది, క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఈ మూడు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీత రాగులు, వీత భయం, వాళ్ళకి భయం ఉండదు. ఎప్పుడైతే మన రాగం ఉంటుందో భయం కూడా ఉంటుంది. ఈ శరీరం మీద రూపే రోగ భయం అన్నాడు. ఎంతెంత ముసలివాళ్ళం అవుతుంటే అంత భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. మన రూపం పోతున్నదే, అందమంతా పోతున్నదే, నల్ల జుట్టు పోయి తెల్ల జుట్టు వస్తున్నదే అనేటువంటి దిగులు అన్నీ వస్తూ ఉంటాయి మనిషికి. భయం వస్తూ ఉంటుంది, ఏమవుతుందో రేపు, నాకు ఎలా ఉంటుందో, మా పిల్లలకి ఎలా ఉంటుందో అనే భయం, అవి లేకుండా ఉండాలి మనిషి. ఆ భయం పెరుగుతూ ఉంటుంది మనిషిలో. ఇప్పుడు బాగానే ఉన్నావు కదయ్యా, అన్నీ ఉన్నాయి కదా అంటే ఏమోనండి రేపు పోతాయేమో ఇవన్నీ అనే భయం. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఆనందంగా లేవు అన్నమాట అర్థం. చూసారా, మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఇంకా ఆనందం లేదు. అందుకని ఈ తన యొక్క కోరికలు తీరినప్పుడు ఏమవుతుందంటే క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఈ కోపం రావడమే మలినం, మనసులో మలినం ఉన్నదని అర్థం. అన్నిటి మీద రాగం, అటాచ్మెంట్ అన్నమాట, అది పెంచుకోవడమే మలినం. భయం భయంతో ఉంటారు, ఎప్పుడూ భయమే, కాళ్ళు జ్యోతులు వణుకుతూ ఉంటాయి, అన్నిటికీ భయపడతాడు, ప్రతిదానికి భయమే, అది కూడా మనసు యొక్క మలినమే. ఈ మూడు లేకపోవడం, వీత అంటే లేకుండా ఉండడమే చిత్తశుద్ధి పొందాడు అని అర్థం. అలా పొందాలి అంటే భగవంతుణ్ణి నిష్కామంగా పూజించాలి, కర్మయోగం చేయాలి, ఎక్కువగా సేవ చేయడం, అందరికీ తక్కువగా తీసుకోవడం, మోర్ కాంట్రిబ్యూషన్, లెస్ కన్జ్యూమర్, తక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా ఇవ్వాలి. మన కేసు అంత ఏంటంటే ఎక్కువగా తీసుకోవడం, తక్కువగా ఇవ్వడం, కనుక వాళ్ళకి శుద్ధి లేదు అని అర్థం, మనసులో శుద్ధత లేదు అని అర్థం. అట్లా స్వార్థపరంగా ఉండే వాళ్ళకి మనసు శుద్ధి లేదు, అలా శుద్ధి లేని వాళ్ళకి శాస్త్రం వంటపట్టదు. అహంకారం, గర్వం, కామం, క్రోధం, భయం అన్నీ ఉంటాయి వాళ్ళల్లో, కనుక అవన్నీ బయటపడాలి. రెండవది మునిహి అన్నారు, భవేత్ మునిహి అంటే ఉపాసనా యోగ రెండవ సాధనం. మనస్సుకి ఒక దోషం ఏమిటంటే మలం, అది పోవాలని చిత్తశుద్ధి పొందాలి. రెండవది ఏంటంటే ఏకాగ్రత లేకపోవడం మనస్సుకి, చిత్త ఏకాగ్రత లేకుండా విక్షేపం అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కోతిలాగా, అది ఒక దోషమే. అలా ఉన్న వ్యక్తికి వేదాంతం అర్థం కాదు, మనస్సు ఏకాగ్రతంగా ఉండాలి. అలా ఏకాగ్రంగా ఉండేవాడికి ముని అంటే మననాత్ మునిహి అన్నారు, మననం చెయ్యాలి, మననాత్ మునిహి అన్నారు అంటే ఉపాసన చెయ్యాలి, భగవద్ ధ్యానం చెయ్యాలి, భగవద్ జపం చెయ్యాలి. ఆ నామజపం చేసినప్పుడు, ఆ నామజపం చేసినప్పుడు మనకు మనసు ఏకాగ్రత వస్తుంది, దీన్ని ఉపాసన యోగ అన్నారు. సో కర్మయోగ ఒక సాధనం, ఉపాసన యోగ ఒక సాధనం. వేదపారగై అన్నారు, వేదపారగై అంటే జ్ఞానయోగ, శ్రవణం మననం చెయ్యాలి, శాస్త్రం వినాలి, జ్ఞానయోగాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానయోగాన్ని మనం అభ్యసించాలి. జ్ఞానయోగం అంటే శాస్త్రం వినడం, శ్రవణం. మండే క్లాస్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ, నో పోస్ట్పోన్మెంట్. ఎప్పుడు వస్తుంటారులే స్వామిని, ఎక్కడికి పోతారు అని చెప్పి అనుకోకూడదు. ఆ వేదాంత పఠనం, శ్రవణం అనేది ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్ అన్నారు. అట్లా ఉండాలి, ఎందుకంటే దాని యొక్క విలువ తెలియాలి మనకు. ఆ శాస్త్రం చదవడం వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉంది, అది లేకపోతే ఎంత నష్టపోతాం మనం అని తెలిసిన వాళ్ళకే ఆ శ్రవణం జరుగుతుంది. అది తెలియని వాళ్ళు, శాస్త్రం శ్రవణం అంటే వినడం యొక్క ప్రాధాన్యత తెలియని వాళ్ళకి శాస్త్రం ఒక క్లాసు, దానికి వెళ్ళడానికి అనేది మనసు వస్తుందా? రాదు. దానికి ఇంపార్టెన్స్ తెలియాలి. కనుక వేద పారగై అన్నారు, అంటే వేదముల యొక్క పారం అంటే అవధిని చూసిన వారు అని అర్థం. వేద పారగై అంటే వేదముల యొక్క హద్దు, అంటే వేదముల యొక్క హద్దు ఏమిటి అంటే పరమసత్యం, బ్రహ్మసత్యం, జగన్మిథ్య ఈజ్ ద వేద పారం, అవతలి ఒడ్డు. వేదం యొక్క అవతలి ఒడ్డును తెలుసుకున్నవారు ఏమిటండి? బ్రహ్మసత్యం. బ్రహ్మసత్యం తెలిసిందండి నాకు అన్నాడు. ఏ, బ్రహ్మసత్యం తెలియడం కాదు, అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. అందుకని మళ్ళీ దేవుడి దగ్గరికి పడిగెడతాడు. బ్రహ్మసత్యం అని తెలిసిన తర్వాత ఆ శక్తి ఏదైనా నేను ఈ యొక్క ప్రపంచంలో ఎదుర్కోవాలి అంటే నా ఆత్మశక్తితోనే నేను దాన్ని పుంజుకుంటాను శక్తిని, అంతేగాని ఆయన దగ్గరికి పోయి దేవుడా నన్ను రక్షించు అని మళ్ళీ అడగడు. ఎందుకంటే ఆ భగవత్ స్వరూపం, ఆత్మస్వరూపం ఒకటే కనుక మళ్ళీ తన ఆత్మస్వరూపం నుంచి శక్తిని పుంజుకుంటాడు మనిషి. అంతేకాని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఈ ప్రపంచం బాధిస్తున్నది, నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పి అడగడు. ఎందుకంటే భగవంతుడు ఆత్మస్వరూపం, ఆ ఆత్మ ఇక్కడున్నది కనుక ఇక్కడున్న ఆత్మస్వరూపం నుంచే నేను శక్తిని తెచ్చుకుంటాను అది. అంతేగాని ట్రయాంగులర్ ఫార్మేట్ అంటారు స్వామీజీ, ఈ ప్రపంచం నన్ను బాధిస్తున్నది, నేను బాధపడుతున్నాను, ఆయన నన్ను రక్షించేవాడు. వెనకాల కూర్చొని ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నారు కదా, ఎక్కడ పట్టినా ఆయన నన్ను రక్షిస్తాడు. అంటే ఏమిటి, మనం చదివే శాస్త్రానికి, మనం చదువుతున్న శాస్త్రానికి, మన ఆలోచనకి సంబంధం లేకుండా ఉంది. అందుకనే ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. అలా వచ్చిన వాడికే ఇది తెలుస్తుంది. ఆత్మ పారగైహి వేదాంత పారగైహి మునిభి ప్రపంచ ఉపశమ, వాళ్ళకి ఈ ప్రపంచం ఉపశమం, శాంతిస్తుంది అని అర్థం. నిర్వికల్ప అద్వయ అయం, ఈ యొక్క అద్వైతం బ్రహ్మ ఆత్మ అద్వయ అయం. ఈ ప్రపంచం అనేది వాళ్ళకి సత్యం కాదు, ఆత్మస్వరూపమే వాళ్ళకి సత్యం. ఈ ప్రపంచం అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది ఈ ప్రపంచంతో సంబంధం లేదు దానికి. ప్రపంచోపశమ అంటే ఫ్రీ ఫ్రమ్ ద వరల్డ్ అని అర్థం. ఈ ఆత్మ అనేటువంటిది ఈ నామరూపాలకి సంబంధం లేదు. అసలు మన కంటికి కనపడుతున్న దాన్ని పట్టుకుని వేళ్లాడతాం, మన కంటికి కనపడిన దాని గురించి ఆలోచించాం. అసలు అంత గ్రాస్ లెవెల్లో ఉన్నాం మనం. మనకు ఎంత తెలియదో తెలియాలంటే శాస్త్రానికి వస్తే తెలుస్తుంది. మనకు ఎంత తెలియదో తెలుసుకోవడానికి శాస్త్రం చదవాలి. అందుకనే చాలామంది శాస్త్రం చదవడానికి రారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే మనకి ఏమేమి తెలియదో తెలిసిపోతుంది, మన భండారం అంతా బయటపడుతుంది అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇగ్నరెన్స్ అంతా తెలిసిపోతుంది వాళ్ళ ఇగ్నరెన్స్ ఇక్కడికి వస్తే. అందుకని ఎవ్రీబడీ ఈస్ ఎఫ్రైడ్ ఆఫ్ కమింగ్ టు వేదాంత. దే గో టు పురాణ క్లాసెస్ అండాలి, అక్కడ వాళ్ళని గురించి ఎవరు అడగరు. ఇక్కడ శాస్త్రం ఏమిటంటే అద్దం లాంటిది కదా, మనల్ని చూపిస్తుంది నీ ముఖం ఇట్లా ఉంది చూసుకో, నీకు నీలో ఇంత అజ్ఞానం ఉందని చూపిస్తుంది శాస్త్రం మనకి. నీలో ఇంత అజ్ఞానం ఉందని చెప్పి మనకు తెలియడం కోసం 10 సంవత్సరాలు శాస్త్రం అట్లా చూపిస్తుంది మనకు. అది సో ప్రపంచ ఉపశమ అన్నారు. అద్వయ ఆత్మ ఇంద్ర నిర్వికల్ప, ఇందులో వికల్పాలు లేవు ఆత్మలో, భేదాలు లేవు, డివిజన్స్ లేవు ఆత్మలో, వికల్పాలు లేవు ఆ ఆత్మలో. కానీ ఈ ప్రపంచం అంతా కూడా మనం చూస్తున్న దాంట్లో నిజంగా అది ఆ పామును చూసినట్టే తాటి మీద. అదేదో అర్థమైంది కానివ్వండి, ఇది అర్థం కావటలేదు అన్నాడు. అందుకని ఏం చేస్తామంటే ఇవంతా మనకు అర్థమయ్యేది కాదని చెప్పి కొంతమంది వేదాంతలు రావడమే మానేస్తారు. ఇంత కష్టమైనది ఎందుకు చదవాలి అసలు, కష్టపడి హాయిగా ఏదో కొంచెం కూర్చుని సీరియల్ చూసుకున్నా కూడా మనస్సుకి. ఇప్పుడు రాకముందు ఒకటే బాధ, శాస్త్రం చదవలేదులే మాకు తెలియలేదని బాధ. ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్ద బాధ ఏమిటంటే అసలు అర్థం కావడం లేదే మనకు, ఇది అర్థం కావడం లేదని చెప్పి పెద్ద బాధ. చూసారా? కానీ వదిలిపెట్టకుండా చదవాలి. అది ఈ సాధన. తర్వాత సాధన చెప్తున్నారు. ఇప్పుడు కర్మయోగ అయింది, ఉపాసన యోగ, శ్రవణం, మననం. మూడవ సాధనం ఏంటంటే నిధి ధ్యాసనం గురించి చెప్తున్నారు. తస్మాదేవం విదిత్వైనం అద్వైతే యోజయే స్మృతిం అద్వైతం సమనుప్రాప్య జడవల్లోకమాచరేత్. ఈ సాధనాలు ముఖ్యమైనటువంటిది నిధిధ్యాసనం. ఎంత చదివినా కూడా మనకు శాస్త్ర జ్ఞాన ఫలం రావాలి అంటే విన్నదాన్ని తిరిగి 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 స్మృతికి తెచ్చుకోవాలి. స్మృతిం యోజయేత్ అన్నారు. నిధిధ్యాసనం చెయ్యాలి. తస్మాత్ అందుచేత విదిత్వా ఏనం, ఈ తురీయ ఆత్మని తెలుసుకున్న తర్వాత. విదిత్వ అంటే తెలుసుకున్న తర్వాత. ఏమి తెలుసుకున్న తర్వాత? ఏనం అంటే ఈ తురీయ ఆత్మని. ఏ తురీయ ఆత్మని? ప్రథమపాద విశ్వ, ద్వితీయ పాద తైజస, తృతీయ పాద ప్రాజ్ఞ, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర. ఇవన్నీ దాటి వీటికి అధిష్టానంగా ఉన్నటువంటి తురీయ ఆత్మ నేను అని ఢంకా మోగించి చెప్పాలి. ఈ ఇల్లు నాది అంటారు చూసారా, ఈ ఇల్లు నేను కష్టపడి కట్టుకున్నానండి, నాది. క్లెయిమింగ్ అన్నమాట, క్లెయిమింగ్ మై ఓన్ హౌస్, నా అబ్బాయి అండి, క్లెయిమింగ్. ఇవన్నీ సరే, క్లెయిమ్ యువర్ ఆత్మ. ఐఆమ్ ఆత్మ ఓన్లీ, తురీయ ఆత్మ. నువ్వు అనుకుంటున్న నువ్వు నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్న నువ్వు నువ్వు కాదు. దీని మీదనే ధ్యానం చేయాలి మీరు గంటల తరబడి. నువ్వు అనుకుంటున్న నువ్వు నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్న నువ్వు ఆత్మ, అసలు రూపం ఆత్మ, అది నీకు తెలియలే. ఉపనిషత్తు చెప్తోంది అది తెలుసుకో, మనిషిగా పుట్టిన తర్వాత అది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోనట్లే. కనుక ఎన్ని డిగ్రీలు సంపాదించినా కూడా ఉపయోగం లేదు. తస్మాత్ ఏనం ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకో, తెలుసుకోని అద్వైతే యోజయేత్ స్మృతిం. స్మృతిం అంటే ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు. నీ కుటుంబ వ్యవహారాలు చేస్తున్నా కూడా పిల్లవాడికి నడక రావడం కోసం ఊతకర్ర ఇస్తుంది, బండిస్తాం కదా, కాలు ఎప్పుడైనా ఏదైనా వీక్గా ఉన్నప్పుడు ఊతకర్ర ఇస్తారు. కాలు గట్టిపడే వరకు, స్ట్రెంగ్త్ వచ్చే వరకు, శక్తి వచ్చే వరకు ఆ ఊతకర్ర తీసుకుని నడుస్తాం. ఎంతకాలం నడుస్తావు ఊతకర్రతో? పిల్లవాడు అమ్మని పట్టుకోనే నడుస్తున్నాడు అనుకోండి, ఒకరోజుకి వాడంతటా వాడు పరిగెత్తాలా లేదా? అలాగే నడుస్తుంటే వీక్ కాళ్ళు, శక్తి లేని కాళ్ళు, బలహీనంగా ఉన్నాడంటే వాడికి ఏముంది ఇంకా? కనుక అదేవిధంగా మనం కూడా శాస్త్రం ఎంత చదివినా కూడా మనలో దిగులు చింత పోలేదు. పైకి పుస్తకాలు మాత్రం మోసుకొస్తున్నాం, ఇది మాండూక్య ఉపనిషత్తు, భగవద్గీత, సీడీలు అన్నీ వింటున్నాం, కానీ దుఃఖం పోలే, దిగులు పోలేదు, చింత పోలేదు. ఇవన్నీ పోనప్పుడు ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. కనుక ప్రయోజనాన్ని పొందాలంటే ఏం చేయాలి అన్నారు. పంచదార వేస్తాం 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 పాలల్లో, ఏమిటండి తీపి రాలేదు, తీపి రాలేదు అంటే ఏమొస్తుంది? ఒక స్పూన్ వేసాడు, రెండు స్పూన్లు వేసాడు, మూడు స్పూన్లు వేసాడు, తీపి రాలేదన్నాడు. రే స్పూన్ తీసుకుని కలపాలి నాయన, పంచదార వేస్తే మధురం రాదు, తీపి రాదు, అదన్నీ కలపాలి. ఒక స్పూన్ వేసినా కూడా కలపాలి. అదేవిధంగా నిధిధ్యాసం అనేటువంటిది కలపడం, విన్నదాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవాలి, చదివి ఏం చెప్పారు స్వామిని అని చెప్పి విచారణ చెయ్యాలి, స్మృతికి తీసుకురావాలి. ఆ అద్వైత ఆత్మ తురీయ ఆత్మని మనసులోకి తెచ్చి మరీ మరీ మరీ, ఎట్లాగైతే మామిడి పండు జ్యూస్ ఆనందంగా మరిమరిచి తింటారో అదేవిధంగా నేను బ్రహ్మస్వరూపాన్ని, నాకు ఈ యొక్క దోషాలు లేవని చెప్పి ప్రతి క్షణం స్మృతికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటేనే అంతేగాని ఈ పుస్తకం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి సోమవారం ఎక్కడుంది వెతుక్కొని తీసుకొస్తే, ఒకదానికి ఇంకో పుస్తకం తీసుకొచ్చి టైంకి అయిపోయింది, పుస్తకం దారేదండి, వేళ పెన్ను లేదు, పుస్తకం లేదు, ఏమీ లేదు. అట్లా ఉంటే మనకి ఎప్పుడు అసిమిలేట్ అయ్యేది, ఎప్పుడు జ్ఞానం వచ్చి, ఎప్పుడు ఫలం వచ్చేది? అలా కాకూడదు. అద్వైతే యోజయేత్ స్మృతిం, నీ యొక్క స్మృతిని యోజయేత్ అద్వైత ఆత్మతో కలుపు. అద్వైతం సమను ప్రాప్య జ్ఞాననిష్టను పొంది, ఆ అద్వైత ఆత్మని, అద్వైతం అంటే ఒక్కటే ఆత్మని పొంది, సమను ప్రాప్య అంటే ఏమిటి, అపరోక్ష జ్ఞానాన్ని పొంది అని అర్థం. పొందడం అంటే ఏమిటి, తెలుసుకోవడం అంతేగాని ఏదో పొందుతాను నేను ఒకరోజు స్వామిని దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఒకరోజు నాకు ఏదో వచ్చేస్తుందంటే ఏమీ రాదు, నా అజ్ఞానం పోతుంది అంతే. ముందుగానే చెప్తున్నాను ఇప్పుడే, ఎందుకంటే ఏదో మిమ్మల్ని ఆశ పెట్టి స్వామిని నేడని చూస్తున్నాం ఏమీ రాలేదంటే నేను ఎప్పుడు చెప్పాను అని వస్తుందని, ఉన్న అజ్ఞానం పోవడానికి సమయం పడుతుంది అంతేగాని క్రొత్తగా మనం పొందేది ఏమీ లేదు. ఉన్న అజ్ఞానాన్ని కడుగుతున్నాం ఇక్కడ, వాష్ చేస్తున్నాం అంతే. నాకే అద్వైతం సమను ప్రాప్య జడవత్ లోకమాచరేత్, ఏమి తెలియని వాళ్ళలాగా ఉండంటున్నాడు. ఇది అందరికీ అడ్వైజ్ అన్నమాట, గౌడపాదాచార్య వారు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు అందరికీ జ్ఞానులకి. జ్ఞానం వచ్చింది కదని చెప్పి డామ్ టామ్ ఏమి కాకు అందరికీ బయటకు వెళ్ళి నేను జ్ఞానిని మీకు తెలుసా ఏమంటే, మాండుక్య స్టూడెంట్ నేను, వేదాంతం అంతా చదువుకున్నాను, భగవద్గీత చదివాను, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఆమె దగ్గర చదివాను, ఈమె దగ్గర చదివాను, అన్ని లెక్చర్స్కి వెళ్తాను నేను, అయితే ఏమిటన్నాడు, నాకు తెలుసు నేను బ్రహ్మాన్నని అని చెప్పి చెప్పకు అందరి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండన్నాడు. జడవత్, జడవత్ అంటే ఏమిటి, మూర్ఖుడిలాగా అంటే ఏమి తెలియనటువంటి అజ్ఞానిలాగా ప్రవర్తించు అన్నాడు. బి యాజ్ ఎ రోమన్ ఇన్ ద రోమ్ అన్నారు. రోమ్ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాడకుండా అట్లాగే ఉండాలి. అమెరికా వెళితే అమెరికాలో వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఇంగ్లాండ్ వెళితే ఇంగ్లాండ్ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. అంతేగాని మా ఇండియాలో ఇట్లా పోతామండి మేము రోడ్డు మీద అంటే అమెరికాలో పోతే తీసుకెళ్లి జైల్లో పెడతాడు. కనుక అమెరికా వాడు వచ్చి ఇండియాలో నేను ఇట్లాగే రూల్స్ ఫాలో అవుతాను కుదరదు, మా రోడ్లో మేము ఇష్టం వచ్చినట్టు పోతాం, అట్లా రూల్స్ అన్ని పెడితే మాకు వీలు కాదు. అందుకని మా దేశానికి వస్తే మా దేశంలో ఉన్నట్టుగా ఉండాలి మీరు. అదే విధంగా జ్ఞాని కూడా అజ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు ఏమి తెలియనట్లుగా అజ్ఞానిలాగే ప్రవర్తించాలి. అంతేకాని నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం అంటారు కృష్ణ పరమాత్మ. అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుద్ధిలో కన్ఫ్యూజన్ చేయవాకు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, ఏం నీకు తెలిసినట్టుగా ప్రవర్తించవు, అక్కడికి పోయి తెలియనట్లుగానే ఉండు అన్నాడు. ఎలాగండి ఉండడం, తెలిసి కూడా తెలియకుండా అన్నాడు. అవును, అది అంతే, చాలా కష్టం వాళ్ళకి. ఊరికే అది రాదు కదా, నువ్వుకంటే ఎంతో కష్టపడి నువ్వు చదువుకొని సాధన చేసి నువ్వు జ్ఞానం పొందినావని చెప్పి అందరికీ వస్తుందా ఏమిటి అది? అందుకని వాళ్ళని నిందించను వద్దు, నీకు జ్ఞానం ఉందని నువ్వు ప్రకటన చేసుకోను వద్దు, ఏమి తెలియనట్లుగా ఉండు అన్నారు. అది జ్ఞాని యొక్క లక్షణం. తర్వాత శ్లోకం.
నిస్తుతిర్నిర్నమస్కార నిస్వధాకార ఏవచ చలాచల నికేతశ్చ యాతిర్యాదృచ్ఛికో భవేత్.
నిస్తుతిర్హి నిర్నమస్కారః. మరొక విషయం చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు. ఈ జ్ఞానం పొందడం కుటుంబ గృహస్థాశ్రమంలో ఉండి పొందడం చాలా కష్టం, అందుకని సన్యాసం తీసుకో అంటున్నారు. సన్యాసికి చాలా తేలిక, ఎందుకంటే శ్రవణం చేయడానికి, వినడానికి, చదవడానికి అధిక సమయం లభిస్తుంది. అందుకని ఇప్పుడు మీరు దిగులు పడవాకండి, ఓకే? ఎందుకంటే సన్యాసికి అధిక సమయం లభిస్తుంది కనుక సన్యాసం ప్రాధాన్యత. నిస్తుతి నిర్నమస్కార. సన్యాసం తీసుకున్న తర్వాత అతనికి ఎటువంటి నియమాలు ఉండవు. నిస్తుతి అంటే ఎటువంటి పారాయణం చేయక్కర్లేదు, బ్రహ్మయజ్ఞం అవసరం లేదు. నిస్తుతి బ్రహ్మయజ్ఞ రహిత. రోజు పారాయణం చేయాలి, లలిత సహస్రనామం చేయాలి, విష్ణు సహస్రనామం చేయాలని చెప్పి సన్యాసికి ఏం పని లేదు. ఎందుకంటే యజ్ఞోపవీతం మొదలుపెట్టిన తర్వాత, సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి విధి నిషేధాలు ఉండవు. ఎటువంటి శ్రౌతకర్మ స్మార్తకర్మ చేయవలసిన పని లేదు. నిస్తుతి తర్వాత నిర్నమస్కార అంటే దేవయజ్ఞం. ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి నమస్కారం చేయాలి, పూజ చేయాలి, దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఎటువంటి విధి లేదు. వాళ్ళు వెళ్ళక్కర్లేదు, వెళితే వెళ్ళొచ్చు, వెళ్ళకపోయినా పర్వాలేదు. సన్యాసం తీసుకున్న వాళ్ళకి అధిక సమయాన్ని వాళ్ళు శాస్త్రానికే ఇస్తారు. అంతేగాని సన్యాసం తీసుకున్న తర్వాత రెండు ఆశ్రమాలు పెట్టుకొని, రెండు హాస్పిటల్స్ రన్ చేస్తూ, స్కూల్స్ రన్ చేస్తూ, రెండు ఓల్డేజ్ హోమ్లు పెట్టుకొని, ఏమిటయ్యా చేస్తున్నామంటే బిజీగా ఉన్నానండి అన్నాడు. ఒక్కటి తప్ప ఏమిటంటే శాస్త్రం చదవడం, శాస్త్రం పని శ్రవణం లేకుండా, మననం లేకుండా, నిధిధ్యాసనం లేకుండా ఉండే సన్యాసాశ్రమం ఎందుకు దానికి? సన్యాసాశ్రమం తీసుకోకుండానే నువ్వు పని చేయొచ్చు కదా. సన్యాసాశ్రమం తీసుకునేది ఒకే ఒక్క దానికోసం, శాస్త్ర శ్రవణం చేయడం, శాస్త్రాన్ని బోధించడం, శాస్త్రంలోనే ఉండాలి ఎప్పుడు. అందుకోసమే సన్యాసాశ్రమం. కానీ సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత అటువంటివన్నీ చేయకూడదు. జ్ఞాననిష్ట వచ్చిన తర్వాత శంకరాచార్యుల వారిలాగా ఏదైనా లోక కళ్యాణం కోసం చేయదలుచుకుంటే చెయ్యి, కానీ సన్యాసం తీసుకోగానే నువ్వు వెంటనే శాస్త్రమే చదవకుండా సోషల్ సర్వీస్ చేస్తూ కూర్చుంటే దానికి సన్యాసాశ్రమం ఎందుకు కదా? అందుకని శాస్త్రం ఎప్పుడూ కూడా సన్యాసికి ఎటువంటి విధి సేవ చెయ్యాలి లోకానికి అనేసి విధి లేదు, అతనికి చెయ్యక్కర్లేదు. నిస్వధాకార అంటే ఎటువంటి శ్రాద్ధ తర్పణ కర్మలు చేయక్కర్లేదు, పితృయజ్ఞాలు అవసరం లేదు. నిస్వధాకార అంటే పితృయజ్ఞ శ్రాద్ధ తర్పణాది రహిత, అవసరం లేదు. చల అచల నికేతశ్చ, రెండు ఇళ్ళు ఉంటాయి జ్ఞానికి, రెండు గృహాలు, చలం కదిలే ఇల్లు, కదలని ఇల్లు, రెండే ఇల్లు సన్యాసికి. తనకంటూ సొంతంగా ఏం ఉండదు, కానీ రెండు ఇళ్ళున్నాయి సన్యాసికి. ఒకటేమో కదిలే ఇల్లు శరీరం, చలం చల నికేతం, నికేతం అంటే ఇల్లు, కదిలే ఇల్లు మొబైల్ హౌస్, ఈ శరీరమే ఇల్లు లాంటిది. అచలం అంటే ఆత్మ, చలించినటువంటి ఆత్మ మరొక గృహం. సో జ్ఞాని ఎప్పుడు ఈ యొక్క శరీరంలో శరీర యాత్రని జరుపుకుంటూ ఉంటాడు, ఇది ఒక కదిలే ఇల్లు, కథనని ఇల్లు ఆత్మస్వరూపంలో ఎప్పుడూ తాదాత్మ్యాన్ని చెందే ఉంటాడు మనస్సుతో. భవేత్ యాదృచ్ఛిక అన్నాడు. అంటే ఏదైతే లభిస్తుందో ఆహారం దానితో తృప్తి పడుతూ యాదృచ్ఛిక అంటే తచ్చింతనం తత్ కథనం అన్యోన్య తత్ ప్రబోధనం, అదే చింతనలో ఆలోచనలో ఉంటూ ఎవరైనా భోజనం ఇస్తే భిక్ష ఇస్తే తినడం, వస్త్రం ఇస్తే కట్టుకోవడం, ఈ రెండు శరీరాల్లోనే అంటే ఈ శరీరం కదిలే శరీరం కదలని శరీరం ఆత్మ అంతేగాని సన్యాసి మరి దేన్ని వాంఛించకూడదు, దేనికి కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి కోరికలు ఉండకూడదు. బేసిక్ సర్వైవల్ లైఫ్ అంతే, ఇంకేం చూసుకోకూడదు, అట్లా జీవించాలి అన్నారు. భవేత్ యాదృచ్ఛిక యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అంటారు కృష్ణ పరమాత్మ. తర్వాత లాస్ట్ కారిక తత్వమర్ రెండు కరెక్షన్స్ ఉన్నాయి ఈ శ్లోకంలో. లాస్ట్ శ్లోకంలో మొదటి లైన్లో దృష్టానుంది, దృష్ట్వా అని రాసుకోండి, దృష్ట్వా. రెండవ లైన్లో మన త్వా ఉండాలి, దీర్ఘం ఉండాలి. తదా రామ తత్వా తత్వాత్ దీర్ఘం ఉండాలి, త్వా దీర్ఘం రెండో లైన్లో.
తత్వమధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతస్తదా రామః తత్వాద ప్రచ్యుతో భవేత్.
తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా చాలా నైస్ కారిక. ఈ జ్ఞాని నిష్ఠ ఎట్లా ఉండాలి అంటే పూర్ణ జ్ఞాన లక్షణం చెప్తున్నారు, జ్ఞాని లక్షణం చెప్తున్నారు ఇక్కడ. తత్వం ఈ యొక్క సత్యాన్ని, సత్వం అంటే రియాలిటీ సత్యం, దీన్ని చూడాలి తెలుసుకోవాలి. ఏ విధంగా చూస్తుంటాడు ఇతను, చూస్తుంటాడంటే కళ్ళతో చూడడు. ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అంటే సద్రూపం బాహ్యత, బయట సద్రూపంగా తెలుసుకున్నాడు, ఆంతరం చిద్రూపత అదే చెప్తున్నారు. ఆధ్యాత్మికం దృష్ట్వా తత్వం అంటే ఆధ్యాత్మికం అంటే తన యొక్క శరీరమునందు చిద్రూపంగా చైతన్యం బ్రహ్మగా తెలుసుకోవాలి, కాన్షియస్నెస్. బాహ్యత తత్వం దృష్ట్వా బాహ్యంగా చూడాలి, ఎలా ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉన్నాడు బ్రహ్మం, ఎగ్జిస్టెన్స్. పుష్పం ఉన్నది, మైకు ఉన్నది, క్లిప్పు ఉన్నది, అన్నీ ఉన్నది ఉన్నది అనే రూపంలో ఉన్నాడు బాహ్యత. ఇక్కడ చిద్రూపంగా ఉన్నాడు, బయట సద్రూపంగా ఉన్న బ్రహ్మని తత్వాన్ని తెలుసుకొని తత్వీభూతస్తదా రామ తనే ఆ సద్రూపం చిద్రూపం. తత్వీభూత అంటే తనే ఆ ఆత్మస్వరూపంగా, నేనే ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ సద్రూపము నేనే, ఆ చిద్రూపము నేనే. ఇక్కడ నేనే అంటే శరీరము కాదు, మనస్సు కాదు, శరీర మనస్సు కానటువంటి తురియ ఆత్మనైన నేను. ఐ యామ్ ఉనికి ఎరుక, నాకు తెలుసు నేను ఉన్నాను అది బ్రహ్మం. నాకు ఏమి తెలుసు నేను ఎక్కడ ఉన్నాను అనేది బ్రహ్మం కాదు, నాకు తెలుసు నేను ఉన్నాను అనేది బ్రహ్మం. తురియ ఆత్మ చతుర్థ పాద తత్వీభూత. తర్వాత ఏమిటి, ఆరామ రిలాక్స్ అని అర్థం, ఆనందంగా ఉంటాడు, ఎటువంటి అలజడి లేదు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందో బ్రహ్మ అన్నాడు. భయం లేదు, క్రోధం లేదు, కామం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. అంటే వెజిటబుల్లాగా ఉన్నాడండి కాదు, జ్ఞాని పరమజ్ఞాని. తత్వీభూత ఆరామ తత్వాద్ అప్రచ్యుతో భవేత్, ఎప్పుడు కూడా ఆ తత్వం నుంచి అప్రచ్యుత అంటే పడిపోకూడదు, తన యొక్క స్వరూపాన్ని మరచిపోకూడదు ఎప్పటికీ కూడా. ఎటువంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా అహం బ్రహ్మ అస్మి, నేను తురీయ ఆత్మని, నన్ను ఏవీ కూడా అంటవు ఈ ప్రపంచంలో. ఈ శరీరం కూడా నన్ను, కొబ్బరికాయ బాగా ఎండిపోయిన తర్వాత లోపల కురిడి పైన పెంకు డొల్ల కండ శబ్దం వస్తుంది. ఆ కొబ్బరి ఎండు కొబ్బరి లోపలే ఉంది కురిడి, ఆ పెంకు ఏమన్నా చేస్తుంది ఆ కురిడిని? లోపలే ఉందిగా, ఏమీ చెయ్యదు. ఇంకా స్వీట్గా ఉంటుంది అది. చూసారా, ఆత్మ నేను స్త్రీ ఆత్మని కురిడిలాగా ఉన్నాను, ఈ పైన పెంకు ఇది శరీరం, ఇది ఏమీ చేయలేదు నన్ను. ఆ విధంగా తెలుసుకొని ఆనందంగా ఎప్పుడు మన యొక్క నిజస్వరూపాన్ని నుంచి కింద పడటం అనేది ఉండకూడదు. అందుకని అలా ఉండాలంటే ఏమిటి, ఒక్కటే మార్గం అంటే శాస్త్రం, శాస్త్రం, శాస్త్రం. అందుకే శాస్త్రం అని పేరు. శాస్ అంటే మనల్ని శాసించి, త్రాయతే మనల్ని రక్షించేది శాస్త్రం. అందుకని శాస్త్రాన్ని విడిచిపెట్టాము అంటే మనం పడిపోతాం, శాస్త్రాన్ని పట్టుకున్నామంటే మనం రక్షింపబడతాం. ఏదో విధంగా శాస్త్రంతో మనం సంబంధం కలిగి ఉండాలి ఎప్పుడు. అది మర్చిపోయినామంటే మనల్ని మనం మర్చిపోయినట్లే. మనల్ని మనం మర్చిపోతే మనకు మళ్ళీ దిగులు చింత అన్నీ వస్తాయి. దిగులు చింత వద్దా? వద్దు. అప్పుడు ఏం చేయాలి? శాస్త్రంతోనే ఉండాలి. శాస్త్రంతో ఉండాలంటే ఏం చేయాలి? మూడో అధ్యాయం మళ్ళీ చదవాలి. ఇప్పుడు రెండో అధ్యాయం అయింది కదా, మూడో అధ్యాయం. దీంతో ఈ యొక్క వైదధ్య ప్రకరణం పూర్తయింది.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.